పడగలు కుంగిపోయి, అమ్మో స్వామి నువ్వంత వేగంగా నడిస్తే ఈ మొత్తం పడగలు చితికిపోతాయి, పచ్చడైపోతాయి. అసలే ఈ మధ్యన ఈ పడగలు తామర తూడుల్లో ఉన్నాయి, తామరకాడలు ఎండలో మాడిపోయినట్టుగా నా పడగలు దుర్మార్గుల యొక్క భారం వల్ల తట్టుకోలేకపోతున్నాయి. అటువంటిది నువ్వు ఇంకా వేగంగా నడవకు, కొంచెం మెల్లిగా వెళ్ళు అంటే తన ఆధార శక్తిని, తన దివ్యశక్తిని, తన బలశక్తిని మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుల్లో నిలబెట్టాడు. లేకపోతే ఆదిశేషుల్లో ఈ విష్ణువు శక్తి లేకపోతే ఆయన మొయ్యలేకపోతున్నట్ట. అలా ఆదిశేషుణ్ణి బలవంతుణ్ణి చేసి ఆయన పడగల కిందకి దిక్కుండా చేశాడు. ఆయన పడగల కిందకి దిగితే భూమి కుంగుతుంది, కుంగితే భూకంపం వస్తుంది, భూకంపం వస్తే లోకాలు నశిస్తాయి. అందుకని ఏమాత్రం వాటికి నష్టం లేకుండా చేసి మహావేగంగా వెళ్ళాడు. దారిలో నర్మదా నది కనపడింది. చూపులతోటే పవిత్రం చేసే పవిత్ర నది నర్మద. నర్మదా నదిలో స్నానం చేయక్కర్లేదట, మనం చూస్తే చాలు తరిస్తాం. గంగలో స్నానం చేస్తే పుణ్యం, కానీ నర్మద అలా చూసినంత మాత్రం చేతనే మనల్ని పవిత్రుని చేస్తుంది, అంత గొప్పది. అలాగని అక్కడ స్నానం చేయకూడదని కాస్తమా లేనిపోని గొడవ? స్నానము చెయ్యడానికి వీలు లేనివాడు చూసినంత మాత్రం చేతనే ఆ నర్మదని తరిస్తాడనమాట, అంత శక్తి దానికి ఉన్నది. అటువంటి నర్మద అనేది యొక్క అవతలి ఒడ్డున యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు నర్మద దాటాలి, దాటడానికి వేగంగా వెళ్ళాలి గనక ఆయన పడవలు నడగలేదట. ఎగిరి దూకాడు యువతను జవతలకి, యువతను జవతలకి చంగుని దూకేశాడు ఆయన అంతే. ఆ దూకడంలో ఆ నర్మదా నది తరించిపోయిందిట ఆయన చూచి. శర్మద యమదండ క్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తదించే త్రోవం వటుడు. ఆ నర్మదా నది ఎంత గొప్పదో వర్ణించారు ఇందులో. శర్మద ద అంటే ఇచ్చేది, శర్మ అంటే శాంతి సుఖం. నర్మదా నది ఎవడైనా స్నానం చేస్తే వాడికి ముందు సుఖమునిస్తుంది, మనశ్శాంతినిస్తుంది. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ములు ఏం చేస్తాడు, చేతిలో ఉన్న కర్ర పెట్టి నాలుగు పీకుతాడు తంతాడని రోజు చెప్పుకుంటున్నాం మనం. యముడి యొక్క కర్ర దెబ్బలు తినకుండా మనల్ని అది కవచమై రక్షిస్తుందిట. వర్మ అంటే కవచం, వర్మద కవచాన్ని ఇస్తుంది. ఎలాంటి కవచం ఇస్తుంది? యముడి దెబ్బలు తగలనటువంటి కవచం ఇస్తుంది. అనగా నాయనా నువ్వు నర్మదలో స్నానం చెయ్యి, నీ పాపములన్నీ ప్రక్షాళన అయిపోతాయి, పాప ప్రక్షాళన అయితే ఇక నీకు యమదండ భయం ఉండదు. నర్మదలో స్నానం చేస్తే యముడి లోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన పాపాలన్నీ తొలగుతాయి, కనుక కైవల్యానికి వెళ్ళొచ్చు అన్నమాట. అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద, మోక్షమిచ్చే ఒక లక్ష్మి ఉన్నది ఆవిడికి, ముక్తికాంత అని పేరు లేక మోక్ష లక్ష్మి అని పేరు. ఆ లక్ష్మి అంత తేలిగ్గా ఎవరిని వరించదు, కానీ నర్మదా నది ఆ ముక్తికాంత కూడా మనల్ని వరించేలా చేస్తుందట. అనగా నర్మదలో స్నానం చేస్తే మోక్షం నిన్ను వరిస్తుంది, నీకు ముక్తి లభిస్తుంది. అంబు నివారిత దుర్మద, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు మదం వస్తూనే ఉంటుంది, మేము మహాత్ములం గొప్పవాళ్ళం అనేటటువంటి దురహంకారం లేకుండా ఎవడూ ఉండడు. ఈ దుర్మదము తన నీళ్లతో తొలగిస్తుంది. అనగా నర్మదలో స్నానం చేస్తే మన యొక్క అహంకారం తొలగిపోతుంది. అటువంటి నర్మదా నదిని ఎగిరి అవతలకి దూకేశాడు ఆయన. అలా తరించాట, దాటాడు. అవతలకి వెళ్ళగానే అది అవతల పెద్ద అద్భుతమైన యాగశాల కనపడింది, యజమానశాల, పత్నీశాల, ఆగ్నిద్రశాల, మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోడానికి సదస్యశాల, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఓ పక్కన యజ్ఞవాటిక, మరో పక్కన వంటలు వండడానికి, మరో పక్కన వచ్చిన వాళ్ళు చూడడానికి, వేదాలు పఠించడానికి, పురాణాలు వినేందుకు, ఎవరికి ఏది ఇష్టమైతే అవి చూడడానికి అనమాట. ఓ పక్కన పురాణం పురాణమే, వేదం వేదమే, యజ్ఞం యజ్ఞమే, భోజనాలు భోజనాలే, ఏవి ఆకకుండా అన్నీ ఒకేసారి జరిగేటట్టుగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. నర్మదా నదీ తీరంలో ఏమి ఏర్పాట్లు చేశాడు ఆయన? ఎన్ని లక్షల మంది వచ్చినా ఒకేసారి భోజనం చేయొచ్చు, ఎంతమంది వచ్చినా మురికి లేకుండా ఆ క్షణమే భోజనం అవగానే శుభ్రత చేసేటటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నది. ఎవడు వచ్చినా నీకేం కావాలో అవి తీసుకో అని రాసులు పోసేసి మగవాళ్ల బట్టలు ఆడవాళ్ల బట్టలు సెపరేట్గా పెట్టారట. ఇక్కడ మగవాళ్ళకి క్యూ, అక్కడ పక్కన ఆడవాళ్ళకి రెండు వేపులా రెండు వ్యవస్థలు ఎలా ఉన్నాయో కూర్చోవడానికి వాళ్ళు వీళ్ళు కలవక్కర్ లేకుండా. అలాగే అక్కడ కూడా ఆడవాళ్ల బట్టలు కోసాల, మగవాళ్ళ బట్టలు కోసాల. అక్కడికి వెళ్ళి ఇంకేమీ ఎవడు అడగక్కర్లా, ఎవరికి కావలిస్తే అది పట్టుకుపోవచ్చు అనమాట. మంచి అంచు పంచి నాకు కావాలనిపిస్తే నాకు కావలసిన అంచు పంచినే పట్టుకుపోవచ్చు, అడిగే వ్యవస్థ లేదట అక్కడ. నీకు కావలసినవి పట్టుకుపండని పెట్టాడు ఆయన. ఎంత గొప్ప వ్యవస్థ, ఇన్ని పంచెలు, ఇన్ని లాల్చీలు, ఇంకా ఎవడి ఆది అవి సమానంగా ఉన్నాయన్నాడండి. నిజంగా గర్గ సంహితలో రాశారు, అక్కడ కొన్ని వస్త్రాలు ఉన్నాయి, ఉదాహరణకి కంచుకములు అని ఉంటాయి, ఆ కంచుకమట్టి ఇప్పుడు మనం వేసుకున్న లాల్చీ లాంటివి. ఇటువంటివి ఎవడికి ఏ సైజో ఆ సైజులన్నీ ఉన్నాయి అక్కడ. లావుపాటి వాడికి ఉన్నాయి, సన్నపాటి వాడికి ఉన్నాయి, చిన్నవాడికి ఉన్నాయి, పెద్దవాడికి ఉన్నాయి. వెళ్ళగానే అక్కడ పెట్టేస్తాడనమాట, 5 సైజు, 6 సైజు, 7 సైజు అని అవి తీసుకొచ్చన్నాడు ఆయన. ఆ రోజులలో అంత వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆయన. ఇంకా ఆడవాళ్ళకి పట్టు చీరలు, మామూలు చీరలు, ముతక చీరలు, ఎవరికి ఏది ఇష్టమైతే అవి ధరించవచ్చు. నగలు రాసులు పోసి పెట్టేశారు అక్కడ. అవన్నీ చూచి ఆశ్చర్యపోయాడు ఈయన వామనుడు. అహో బలి, నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చేయగలవని ప్రశంసించేట స్వామివారు కూడా. ఇప్పుడు అలా అన్నీ చూసుకుంటూ యజ్ఞశాల దగ్గరికి వెళ్ళాడు బలిచక్రవర్తి. భార్యాసమేతముగా మహాగురువు, సద్గురువు, మంత్రవేత్త, శుక్రాచార్యుడు, ఆయన పండితులు వీళ్ళందరితో కలిసి కూర్చున్న యజ్ఞవాటికకి వెళ్ళాడు. చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్ నిశాటంబు వేదండాశ్వధ్వజనీకవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటము బలిమఖాంతర్వేదికవాటము. మహావేగంగా ముందుకు వెళ్ళిన ఈ వటుడు ఎదురుగుండా యజ్ఞవాటిక కనబడగానే దాన్ని చూచాడు. ఆ యజ్ఞవాటిక ఎలా ఉందో ఇందులో వర్ణించారు. బహుధా జల్పన్ నిశాటంబు. నిశాటులు అంటే రాత్రిపూట తిరిగేవారు. రాత్రిపూట తిరిగేవాళ్ళు రాక్షసులు. అక్కడంతా రాక్షసులు ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే బలిచక్రవర్తి రాక్షసులకి రాజు గనక. ఈ రాక్షసులు ఏం చేస్తున్నారట, బహుధా జల్పత్ రకరకాలుగా సంభాషిస్తున్నారు. రాక్షసులు చోట ఎక్కడన్నా ఉంటే నిశ్శబ్దంగా ఉండరండి, కుర్చీలు కదుపుతారు, కబుర్లు చెప్పుకుంటారు, లేటుగా వస్తారు, పక్క వాళ్ళు గెంటుతారు, ఓయ్ బాబోయ్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ గందరగోళం అన్నమాట. మీరు దేవతలు కాబట్టి ఉపన్యాసం మధ్యలో మాట్లాడలేదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళంతా నిశాటులు అని నేను చెప్పలేదు, పోతన గారు ఈ పద్యంలో చెప్పారు. యజ్ఞవాటికలో ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండరు, అంటే మంత్రం చదివేవాడు చదువుతున్నట్టు వెళదారు, వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారన్నమాట. అది కూడా రకరకాలుగా గొడుక్కుంటున్నారట. పోనీ ఒకే రకమైన మాట అయితే పర్వాలేదు, బహుధా జల్పత్ రకరకములుగా అరుచుకుంటున్న గొడుక్కుంటున్న రాక్షస సమూహం అక్కడ ఉన్నదనమాట. ఒకడేమో రే 2 బూరెలు తీసుకురా అని ఒకడు, ఒరే నువ్వు పక్కకి తప్పుకోరా అని ఒకడు, మహారాజు గారి మీద పడకరా అని ఒకడు, ఆ ముట్టుకుంటే పర్వాలేదు అని ఒకడు, ఎవడికి తోచిన కబుర్లు వాళ్ళు చెప్పుకుంటారు. ఇలా కబుర్లు పోగులుగా ఉన్న రాక్షసులతో ఉన్నది అక్కడ. ఉద్దండాహూత మునీంద్ర బింబ్యద అమృతాంధ సిద్ధ కూటంబు. ఇంతలో శుక్రాచార్యుడు వంటి మహానుభావులు మంచి మంత్రవేత్తలు కదా, వాళ్ళు బలాత్కారముగా కొత్త దేవతలను ఆహ్వానం చేస్తున్నారట. ఇంద్రాది దేవతల్ని గెంటారు, కానీ ఇంద్రుడి బదులు ఇంకోడు ఉన్నాడు, ఎవరు బలి, యముడి బదులు మరొకడున్నాడు. ఈ కొత్త దేవతల్ని తమ మంత్రశక్తితో దేవతలుగా మార్చి అక్కడ కూర్చోబెట్టి ఆ దేవతలకి యజ్ఞంలో ఆహూతులు ఇస్తున్నారట. ఈ విధంగా అమృతాంధ సిద్ధ కూటంబు దేవతల యొక్క సమూహం అక్కడ కూర్చున్నది. కాకపోతే ఈ దేవతలు ఆ దేవతలు కాదు, కొత్త దేవతలు అన్నమాట. కొత్త దేవుడు అండి అని పాడుకుంటున్నారు వాళ్ళు అక్కడ. ఈ విధంగా కొత్త దేవతల యొక్క ఆహూతులైనటువంటి దేవతలతో వారు తింటున్న ఆహారాలతో కనిపిస్తున్నది అది. వేదండాశ్వధ్వజని కవాటం. యజ్ఞశాలలో తప్పక కొన్ని పశువులు ఉండాలండో, ఏనుగు ఉండాలి. ఏనుగు లేకపోతే ఆ యజ్ఞవాటిక పవిత్రంగా ఉండదు. అందుకని వేదండ ఏనుగులున్నాయి, అశ్య అవి ఉన్నాయి, గోవులున్నాయి, వీటితో పాటు జెండాలు కూడా పాతుతారు. అశ్వమేధయాగం చేసేటప్పుడు జెండా మీద గుర్రం యొక్క చిహ్నాలు ఉంటాయి, అటువంటి జెండాలు రెపరెపలు ఆడుతున్నాయి. మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటం. ఇది చాలా గొప్ప అద్భుతమైన ఊహ. ఊహండం కంటే నిజాన్ని ఇంత అందంగా రాశారు. సూర్యభగవానుడు 7 గుర్రములు పూంచిన రథం మీద ఆకాశంలో ప్రయాణమై వస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా రథం ఆగిపోయింది. రథం ఆగిపోగానే ఆయన, సారథి మన రథం ఒక్క క్షణం కూడా ఆగకూడదు కదా, ఎందుకు ఆగింది, తోలు అన్నట్ట. ఏం తోలనండి, ఎంత తోలినా గుర్రాలు కదలటం లేదండి అన్నాడు ఆయన. ఎందుకు కదలటం లేదన్నాడు సూర్యుడు. గుర్రాలకి కళ్ళు కనపట్టలేదండి, కళ్ళు కనపడకపోతే ఎలా కదులుతాయండి అన్నాడు. ఎందుకు కనపట్టలేదు కళ్ళు అన్నాడు మళ్ళీ సూర్యుడు. భూలోకం నుంచి పొగ వస్తుందండి, ఆ పొగకి పాపం గుర్రాల కళ్ళు నులుచుకుపోయి, అవి కళ్ళు మూసుకుపోయి తెరవలేకుండా ఉన్నాయి. అంత పొగ భూలోకం నుంచి రాబట్టి ఈ గుర్రములు కదలటం లేదన్నట్ట. భూలోకం నుంచి సూర్య మార్గాన్ని కూడా నిరోధించేంత పొగస్తున్నదా, ఎవరు ఆ పొగను సృష్టించారంటే భూలోకంలో మహానుభావుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞగుండం నుంచి వస్తున్న పొగ ఈ సూర్యమండలం దాకా వచ్చేసింది అన్నట్ట. అంటే సూర్య భగవానుడి యొక్క రథమునకున్న ఏడు గుర్రముల కళ్ళు కూడా కనపడజేయకుండా ఉండేంత పొగ పైకిలేస్తుందంటే ఏమి యజ్ఞం చేశాడో ఆలోచించండి. అందుకని మహా ఉద్యత్ బాగా పుడుతున్నటువంటి ఉదయిస్తున్నటువంటి ధూమ పొగచేత సంచన్న కప్పబడిన మార్తండస్యందన ఘోటము సూర్య భగవానుడి రథమునకున్న గుర్రములు కలది. సూర్య భగవానుడి రథానికి ఉన్న గుర్రముల యొక్క కళ్ళు కనబడకుండా చేసేంత పొగ యజ్ఞగుండం నుంచి పుడుతోంది. అటువంటి యజ్ఞ వాటికటది బలి మఖాంతర్వేదిక వాటము. బలి యొక్క యజ్ఞవాటికి అలా ఉన్నది. ఆ యజ్ఞవాటికను చూచి వామనుడికి మతిపోయి, నేనే నారాయణుణ్ణి, నేనే సూర్యనారాయణుణ్ణి, పైన ఉన్నాను, పైన నా రథం కదలడంలా, కింద ఉన్నాను, నా కాళ్ళు కదలడంలా, కిందేమో యజ్ఞం నన్ను ఆకర్షిస్తోంది, పై యజ్ఞం పై ధూమం సూర్య భగవానుడిని నిరోధించింది, ఈతడు ఎటువంటి మహానుభావుడో అనుకుంటూ దగ్గరికి వెళ్ళి నోటితో పొగిడాడు. అంత తేలిగ్గా భగవంతుడు పొగడకూడదుగా, కానీ ఆయన కూడా స్తుతించాడు. భగవంతుడు వామనుడు, ఇందాకే చెప్పాం వామనుడు అంటే ఒక వ్యక్తి కాదు, మనస్సుకి అతీతంగా ఉంటాడు. మనస్సుకి అతీతంగా ఉన్నవాడికి ఎవడి మీద రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అయినా ఆయన బలిని స్తుతించక ఉండలేకపోయాట. ఆయన స్తుతించి తీరవలసిన పరిస్థితిని బలి కల్పించాడు. మనం భగవంతుణ్ణి మన భక్తితో అలా లాక్కురావాలన్నమాట. ఆ తర్వాత ఏం చేశాడు, అటు ఇటు కాసేపు తిరిగాడు. ఈలోపు శుక్రాచార్యుడు, ఆయన దగ్గరున్న ఆయన కొడుకులు, ఇంకా భార్గవులు భృగు మహర్షి యొక్క వంశస్థులు, ఇది కాకుండా ఋగ్వేదం చదివేవాళ్ళు, యజుర్వేదం చదివేవాళ్ళు, సామవేదం చదివేవాళ్ళు, అథర్వణ వేదం చదివేవాళ్ళు, ఉపనిషత్తులు చదివేవాళ్ళు, పురాణాలు చదివేవాళ్ళు, స్మృతులు చదివేవాళ్ళు, ఇవంతా చదివేటటువంటి పారాయణ చేసే బృందాలు అక్కడ యజ్ఞవాటికలో ఉన్నారు. యజ్ఞవాటికంటే మామూలు యజ్ఞమా? వేల మంది బ్రహ్మలు అక్కడున్నారు, అందరూ పండితులే, నువ్వా నేనా అనేవాళ్ళే. ఒక్కొక్కళ్ళ కంఠం పరమ మధురంగా ఉంటుందిట. అటువంటి మాధుర్య కంఠం కలిగిన వాళ్ళు ఆ యజ్ఞవాటికలో సందడి సందడిగా అటు ఇటు తిరుగుతూ బలిచక్రవర్తిని చూచి ముచ్చట్లాడుతున్నటువంటి ఈ కుర్రాన్ని చూచారు వామనుణ్ణి. వాళ్ళకి మతిపోయింది, ఎవరండి ఈయన, మీకు తెలుసంటారా, ఏమండి స్వామివ్యాధులు గారు, ఏమండో మీకు ఏమన్నా తెలుసా, శర్మగారు మీకు తెలుసా, శాస్త్రి గారు మీకు తెలుసా, శుక్రాచార్య మీకు తెలుసా అని ఎవడికోడు పక్క ఉండి అడుగుతున్నారట. ఈయన ఎవడై ఉంటాడు అని, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణిల్ ధాత్రీ సురుండెవ్వడీ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంతు విస్మయ భ్రాంతులై సంభాషిల్చిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ సభాంతం బునన్. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ వచ్చినవాడు శివుడా లేక బ్రహ్మదేవుడా సాక్షాత్తు విష్ణువా లేక తీవ్రమైన కిరణములతో లోకాలని వేసవకాలంలో పీడించే సూర్యభగవానుడా అగ్నిహోత్రుడా ఎవరో ఒక దేవత మహాశక్తి కలిగిన వాడు ఇలా మారువేషంలో వచ్చాడు తప్ప ఇతడు సామాన్యుడు కాదు. ఇతడే సామాన్యుడైతే ఇతనుడు ఇంత కాంతి ఎలా ఉంటుంది? అరుణవర్ణంతో వెలిగిపోతున్నాడు, ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో ఉన్నాడు ఈయన. చెవులకు ఎంత బాగున్నాయో కొండలాలు, జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉన్నది. నిజానికి బ్రహ్మచారికి గుండు వస్తున్నారు, గుండు తప్పు సుమా, భాగవతంలో గుండు చెప్పలా, బాగా విపరీతంగా జుట్టు పెంచుకుని ఉన్నాడు ఆయన. ఆ జుట్టు కదులుతోందిట ఆయన ఎగిరినప్పుడల్లా, దూకినప్పుడు జుట్టు కూడా ఎగిరిందని రాశారు. జుట్టు కలిగినటువంటి ఉపనయనం అయింది, పంచశకలు పెట్టుకున్న ఉపనయనం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అందువల్ల ఆ జుట్టు ఏమిటి, ఆ కట్టు ఏమిటి, ఆ వస్త్రం ఏమిటి, అబ్బబ్బబ్బా ఏమి కాంతి! ఈ మహానుభావుడు ఎవరో దేవతామూర్తి, పరమ పూజ్యుడు, ఇలా మారువేషంతో వచ్చాడు తప్ప సామాన్య మానవుడు మాత్రం కాదు అని అతని గురించి ఎవరో తెలుసుకోలేక రహస్యంగా సంభాషించారు. ఎవరంటారు ఎవరంటారని, ఎవరికి వాళ్ళు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. ఆయన గోత్రం ఏంటండి అని ఒకడు అడిగాడు. ఏం గోత్రం, మనకు మాత్రం ఏం తెలుస్తున్నాడు ఒకడు. ఈ విధంగా గుజగుజలు పోయేవాళ్ళు, గజిబిజి అయిపోతున్న వాళ్ళు, ఏం చెయ్యాలో తెలియక అడిగితే నొచ్చుకుంటాడేమోనని, దగ్గరికి మీరెవరని అడిగితే ఆయన బాధపడతాడేమో అనుకుని అడగలేకపోతున్నారు. ఇలా ఎవరి పనులు వాళ్ళల్లో చూసుకోవలసిన వాళ్ళు, అంటే నిజానికి యజ్ఞంలో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి, ఎవడొచ్చినా పలకరించకూడదు. అయినా ఆయన్ని పలకరించడానికి ఉత్సాహంతో ముందుకొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఓహో వీళ్ళు యజ్ఞదీక్షలోంచి బయటకు వస్తున్నారనుకుని కొందరి దగ్గరికి వెళ్ళి జట చెప్పాట. కొందర్రతో జట చెప్పును, వేదంలో ఘన జట అని ఉంటాయి, అందులో కొందరి దగ్గరికి వెళ్ళి జట చెప్పాడు. జటాంత స్వాధ్యాయి దగ్గరికి వెళ్ళి, ఘనపాఠీల దగ్గరికి వెళ్ళి ఘన చెప్పడం మొదలుపెట్టాడు. కొందరితో శాస్త్ర చర్చ చేశాడు, మరికొంతమందితో వేద చర్చ చేశాడు, కొందరి దగ్గరికి వెళ్ళి వ్యాకరణ చర్చ చేశాడు. ఎందుకంటే ఈ పాటలు పాడేవాళ్ళకి సంస్కృతం పెద్దగా రాదు కదా, అందుకని పాటలు పాడేవాళ్ళు మనమోహన అని పాడుతున్నారు. మనమోహన ఏమిటి కర్మ, ఆ మాట వింటే చెవులకి కర్మ కఠోరంగా ఉంటుంది. మనశ్శబ్దం గనక మనహ మోహన మనోమోహన అవ్వాలి. మనమోహన గోవింద అంటే ఆయన కాస్త మనలో మోహనత్వంగా ఉండకుండా బయటికి పోతాడు. అందుకని శాస్త్ర ప్రకారం ఏంటంటే వ్యాకరణ చర్చ చెయ్యాలి. చూడండి ఇక్కడ మీకు అందులో శాస్త్ర చర్చ చేశాడని ఉంది. ఆయన ప్రతి శబ్దాన్ని, ఈ శబ్దం సాధువా కాదా, సాధువా కాదా, పొరపాటు ఎప్పుడైనా ఒకసారి ఉచ్చరించచ్చు కానీ తెలుసుకోవాలంటే క్రమంగానే తెలుసుకోవాలి కదా. అందుకని ఇలాంటి అసాధు శబ్దాలు ఉంటే ఇవి అసాధు శబ్దములు సుమా అని ఆయన వాడికి చెప్పాడనమాట. ఇక మీద గుర్తుపెట్టుకోండి, మనమోహన అనకండి, మనోమోహన అనాలి. అలాగే మనఃకామన, కామన వచ్చినప్పుడు మనహ శబ్దం ఓ అవ్వదు, మనఃకామన. ఎప్పుడైనా సకారాంత శబ్దములను ఉన్నాయి అంటే మనస్సు ఒకటి, యశస్సు ఒకటి, వయస్సు ఒకటి, ఇవన్నీ సకారాంత శబ్దములు. వీటి తర్వాత కాక్కా గగ్గా చాచా చాచా ఇలాంటి వర్గాలు ఉన్నాయే, అందులో మొదటి రెండు అక్షరాలు వస్తే విసర్గ విసర్గ కింద ఉంటుంది. అంటే కాక్కా గగ్గా ఇన్య అనే ఐదు అక్షరములో మొదటి రెండు ఏమిటి, కాక్క. కాబట్టి మనహ కామన, మనఃకామన. అలాగే మనహ ఖడ్గం, మనఃఖడ్గం. ఈ మొదటి రెండు అక్షరాలు వచ్చినప్పుడు విసర్గ విసర్గ కింద ఉండాలి. ఆ తర్వాత వచ్చే మూడు నాలుగు ఐదు అక్షరాలు వస్తే అప్పుడు ఈ విసర్గ ఓ అయిపోతుంది. అందుకే మనో ఘట్టం అనాలి, మనో ఘోష అనాలి. కాబట్టి మూడు నాలుగు ఐదు వస్తే ఎప్పుడైనా సరే విసర్గ కాస్త ఓ అయిపోతుంది అనమాట. ఈ విధి కొంచెం తెలుసుకుంటే పెద్ద కష్టం ఏం కాదు. అందుకే వయో ధాటి, అదే మొదటిది వచ్చింది అనుకోండి, వయహ పరిపాకం, పాప, ఈ రెండు మొదటి రెండు అక్షరాలు కనుక అక్కడ విసర్గ విసర్గ కిందే ఉండాలి. ఆ తర్వాత మూడు నాలుగు బాబ్బా మా వచ్చిందంటే ఆ మా అనేది మూడో అక్షరం ఐదో అక్షరం గనక వయహ మనస్సు, వయో మనస్సు అవ్వాలన్నమాట. మనహ మోహన, మనోమోహన. ఇది జ్ఞానులు పూర్వకాలంలో సముద్రాలు లాంటి వాళ్ళు ఈ శబ్దాలు తెలుసుకుని చాలా జాగ్రత్తగా మౌని రాజ మనోమోహన అని చక్క రాసేవారు. ఇప్పుడు క్రమంగా ఏమైపోతుంది, పాట రాసేవాడికి భాష రాదు, పాడేవాళ్ళకి ఎలాగో భాష ఉండదు కనుక ఎప్పుడు చూసినా సాయంకాలం రాగానే మనమోహన మనమోహన అంటే నా మనస్సులో ఎవడో కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది. పెద్ద సమస్య ఏంటంటే చదువుకోవడం వల్ల వచ్చే నష్టాలు కొన్ని ఉన్నాయి, చదువుకోకపోతే వచ్చే నష్టాలు కొన్ని ఉన్నాయి. అపశబ్దములు చెవుల్లో శేషం పోసినట్టుగా ఉంటాయన్నమాట. అయినా భగవన్ నామం ఎలా చేసినా పుణ్యమే, అలా ఆయన బాధపడకండి, మార్చుకోండి అని చెబుతున్నాను. ఈయన వెళ్ళి శాస్త్ర చర్చ చేసి, వ్యాకరణ చర్చ చేసి, షడంగాలు చర్చ చేసి, వారితోటి వాళ్ళల్లో నిజంగా వచ్చిన వాళ్ళంతా పండితులే, పొరపాటున దోషాలుంటే దిద్దుతున్నాడనమాట. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఈ ఆరింటికి వేదాంగములు అంటే వేదములో భాగములు ఇవి. ఈ ఆరంగములు వాళ్లతో కలిసి ముచ్చటించాడు ఆయన. వాళ్ళకే ఆశ్చర్యం కలిగింది, మనం మహాపండితులం కదా, వీడు చూస్తే కుర్రాడు, నిన్నగాక మొన్నో లేక ఇందాకో ఉపనయనమైనట్టున్నాడు, ఈ బాలుడేమిటి, మనలో తప్పులు దిద్దడం ఏమిటి అనుకుంటారట వాళ్ళు. దక్షిణామూర్తి లాంటి మహామేధావులకి వాళ్ళు ఎప్పుడు బాలురులో ఉంటారు, వాళ్ళకి మనమెంత, మన బతుకెంత, మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి వస్తారు. కాకపోతే వాళ్ళకి విషయం తెలియదు కనుక మాయలోబడి కుర్రాడు గొప్పవాడు అనుకుంటున్నారట. ఇలా వామనుడు చాలా హడావిడి చేశాడు. కాసేపు అలా అందరినీ ముచ్చట్లాడించి అందరిని ఆనందపెట్టి ఆ తర్వాత రాజుగారి దగ్గరకు వచ్చి, ఇతడే కదా దానవ చక్రవర్తి, ఈయన ఎంత గొప్పవాడు, దేవతల్ని జయించిన వాడు, అద్భుతమైన యజ్ఞములు చేసినవాడు, తన దానముతో లోకాలన్నిటినీ మెప్పించినవాడు, ఈతడి వంటి మహానుభావులు అరుదుగా ఉంటారు అని దర్భలు, అక్షతలు, పెరుగు, తేనె ఇవన్నీ పుచ్చుకుని చెయ్యెత్తి ఇలా దీవించాడు, స్వస్తి అన్నాడు ఆయన. ఈ మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఆయన వామనుడి యొక్క ఉద్దేశం ఏంటంటే స్వస్తి అంటే ఇక్కడ ఈ పని అయిపోయింది, మనం ఆఖరిన ఉపన్యాసం అయ్యాక ఏం చేస్తాం, స్వస్తి చెప్పుతాం అంటే ఇక్కడితో ఆ ఉపన్యాసం అయిపోయింది అని అర్థం అనమాట ఆ పూటకి. అందుకని భగవంతుడు కదా, నీ పదవికి స్వస్తి, ఇక దేవేంద్ర పదవిని ఇంతకాలం బలాత్కారంగా అనుభవించావు నాయనా, నీ పని అయిపోయిందని ఒక అర్థం. స్వస్తి అంటే శుభమని ఒక అర్థం. భగవంతుడు ఏమి చేసినా ఒక అంతరార్థం ఉంటుంది. పైకేమో నీ పదవికి స్వస్తి, కానీ నీ పదవికి స్వస్తి అయ్యాక ఇంతకంటే ఉన్నత స్థితికి ఎడతావు, నా ఓటి వాడు అనుగ్రహం పొందుతావు అని ఒక అర్థం అన్నమాట. స్వస్తి అనే శబ్దమునకు మరొక అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికీ మానసిక వైకల్యము లేకుండా ఉండుట. స్వస్తి అనే శబ్దం సాధారణంగా మనోవైకల్యం లేని వాడికి వాడతారు. ఇప్పుడు బలి చక్రవర్తి మరి కొంతసేపట్లో మనోవైకల్యం నుంచి, మనస్సుకి సంబంధించిన బాధల నుంచి, అహంకారం నుంచి బయటపడబోతున్నాడు. అందుకని నీకు మనోవైకల్యం తొలగుగాక అన్నాడనమాట. జగత్త్రయీ భువన శాసనకర్తకు, మూడు లోకములను పరిపాలిస్తున్న నీకు స్వస్తి. ఏమిటా మూడు లోకాలు? ఒకటి స్వర్గం, ఒకటి భూలోకం, ఒకటి పాతాళం. స్వర్గ మర్త్య పాతాళ లోకములను శాసిస్తున్న నీకు శుభం కలుగ్గాక. హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుణ్ణి చిరునవ్వుతో జయించావు. నిజానికి ఇంద్రుడితో యుద్ధం చేయలేదుగా ఆయన, ఈయన వెళ్ళగానే ఆయన పారిపోయాడు. అందుకని నవ్వు మాత్రముతో, కేవలం నవ్వుతో ఇంద్రుణ్ణి జయించిన వీరాధివీరా నీకు శుభము కలుగ్గాక. ఉదార పద వ్యవహర్తకున్, ఎప్పుడు ఔదార్యమును చూపిస్తావు, వచ్చిన వాళ్ళకి లేదనకుండా దానం చేస్తావు, అటువంటి నీకు శుభం కలుగ్గాక. అక్కడ తాగాడా? నిర్జరీగణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, నిర్జరి అంటే దేవతాస్త్రీలు, దేవతాస్త్రీలకి భర్తలు మెడలో మంగళసూత్రం కట్టారట. ఆ మంగళసూత్రాలు పీకి పట్టుకుపోతావు, అంటే మంగళసూత్రాలు ఎత్తుపోయే దొంగని కాదు, మంగళసూత్రం ఎప్పుడు పోతుంది? భర్త పోతే. దేవతల్ని కూడా చంపేంత పరాక్రమం నీది. దేవతల్ని నువ్వు చీల్చి చెండాడగానే వాళ్ళ భార్యల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు తెగి కింద పడిపోతున్నాయి. అంతటి పరాక్రమవంతుడి దానవలోక భర్తకున్, రాక్షసులందరికీ నాయకుడివి, అటువంటి నీకు నమస్కారం. మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు, మునీంద్రులు కూడా మెచ్చుకునేంత గొప్పటి అద్భుతమైన యజ్ఞం చేస్తున్నావు. సాధారణ మునులు కాదు, వశిష్ఠుడి లాంటి విశిష్టులైన మునులు కూడా నీ యజ్ఞమును చూచి అహో ఈ యజ్ఞం చాలా గొప్పది అని ప్రశంసిస్తున్నారు. మహానుభావుల ప్రశంసలు పొందిన పవిత్ర యజ్ఞం చేసి నీకు శుభం కలుగ్గాక అనగానే వెంటనే బలిచక్రవర్తి ఆయన చూచి ఇందాక నుంచి ఈ సంభ్రమం చూస్తున్నాడు. ఈ కుర్రాడు రావడం, తిరగడం, అబ్బో ఈయన చాలా అందంగా ఉన్నాడు, మాటలు బాగున్నాయి, ఈయనతో మాట్లాడదాం అనుకుంటూ ఉండగా ఆయనే వచ్చి దీవించగానే వెంటనే యజ్ఞాన్ని ఆపి శృక్కుశ్రవలు పక్కన పెట్టి వెంటనే భార్యని పిలిచాడు. భార్యామణి వింధ్యావళి ఇలా రా అన్నాడు. ఈయన అసలు పేరు ఇంద్రసేనుడు, ఆవిడ పేరు వింధ్యావళి. వింధ్యావళి అనే శబ్దానికి కూడా వింధ్య ఆవళి అని. ఆవిడ కూడా ఎటువంటిదో తెలుసా? ఎవరైనా మంచి పని చేస్తుంటే ఆ మంచి పనిని చూచి ఏ పరిస్థితుల్లో కలగని మనస్సు కలిగినది. భర్త ఏదైనా ఒక దానం చేసినా ధర్మం చేసినా ఆవిడ మనస్సులో చలనం ఉండదట. ఇది చాలా కష్టం. ఇంద్రియములను నిగ్రహించినది అని ఆవిడకి పేరు. ఆవిడ నిజానికి ఒక స్త్రీ కాదు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఒక గొప్ప దేవత అని అంతరార్థం. ఎందువల్ల? ఇప్పుడు భర్త ఎవరికైనా దానం చేస్తూ ఉంటే భార్యలకు ఎంత కాదనుకున్నా మనసు గజగజలాడిపోతుంది. ఉదాహరణకి మీలో ఎవరికైనా 4 ఎకరాలు పొలం ఉందనుకోండి, 4 ఎకరాలు మీ ఎదురుగుండా మీ భర్త పట్టుకొచ్చి ఎవరో పౌరాణికుడికి పురాణం అయ్యాక దాన పట్ట ఇచ్చేస్తే దిక్కుమాలాడు చెప్పకుండా నన్ను పురాణానికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడా అని లోపల ఎంతో కొంత గజగజలాడతారు. అంటే మీలాంటి మహాత్ముల గురించి చెప్పలా, అలా అనుకునే వాళ్ళ గురించి చెప్పాను. అప్పుడు కూడా ఆహా నా భర్త ఎంత పని చేశాడు అని మనస్సులో కలత లేకుండా ఎవరైనా ఉండగలరా? అలా ఉంటే ఆవిడకి వింధ్యావళి అని పేరు. ఆవిడ చాలా గొప్పది. అందుకే ఆవిడ నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చింది దీనికి. ఆ నీళ్లు పట్టుకొచ్చి వామనుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నట్ట. తత్పాద శౌచం జన కల్మశాపకం సధర్మ విన్మూర్ధ్య దధాత్ సుమంగళం యద్దేవదేవో గిరిశః చంద్రమౌళిః దధారమూర్ధ్నా పరయా చ భక్త్యా. ఆహా బలిచక్రవర్తి ఎంత అదృష్టవంతుడు. ఆ భగవంతుడి కాళ్ళు కడిగాడు, కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తిమీద జల్లుకున్నాడు, ఆ పాదములు కడగ్గా వచ్చిన నీళ్లని ఇందుమౌళి చంద్రమౌళి అంతటి వాడు గంగానే పేరుతో జటాజోటాల్లో ధరిస్తాడే, ఆయనకు వచ్చినంత భాగ్యం మీకు వచ్చింది, ఏమి యోగం అది అని దేవతలంతా ప్రశంసించారు. బలి నీ పూర్వజన్మలో ఏం తపస్సు చేసావయ్యా, నీ దగ్గర ఏం గొప్పతనం ఉన్నదో, సాక్షాత్తు ఇందుమౌళి గిరిశుడు జటాజోటంలో ధరించేటటువంటి నీటిని నువ్వు ఇవాళ ఆయన కాళ్ళ మీద పోసి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పెట్టుకున్నావా, నీ భార్యాసమేతంగా నువ్వు ధన్యుడు అయ్యావని ప్రశంసించారు. ఆ తర్వాత బలి అన్నాడు, ఆసనమిచ్చి కూర్చోబెట్టి చక్కని దర్భాసనమిచ్చి దర్భల మీద బాలుండి కూర్చోబెట్టి శిరస్సులో పువ్వు పెట్టి, పూర్వం వచ్చిన వాళ్ళకి ఈ జుట్టులో పువ్వు పెట్టేవారు, పిలకుండేది ప్రతివాడికి, ఎంత జుట్టున్నా జుట్టు వెనకతలో చిన్న శిఖ ఉండాలి, ఆ శిఖలో పువ్వు పెట్టి మాట్లాడేవారు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. ఇప్పుడు ఇందులో చక్కగా పిలకలో పువ్వు పెట్టి ఆ తర్వాత పాదాల మీద పుష్పాలు పెట్టి ఎంతో భక్తితో ఆయనకి నమస్కరించాడు. స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మం కింకరవాణితే బ్రహ్మర్షీణాం తపస్సాక్షాత్ మన్యేత్వార్థ వపుర్ధరం. నా హృదయం నిన్ను చూస్తే పొంగిపోతుంది, ఏమిటో తెలియదు. అవతల వాడి శక్తి గొప్పది కదండి, ఆ మహాశక్తిని చూస్తే ఎవడైనా దాసోహం అనవలసిందే. అందుకే ఈయన ఏమన్నాడు, నీకు స్వాగతం, నీకు నమస్కారం, ఓ బ్రహ్మచారి, ఓ బ్రహ్మచారి, ఓ వటువ, నేను నీకు ఏం చెయ్యగలను? నువ్వు సాక్షాత్తు బ్రహ్మర్షిలా కనపడుతున్నావు. వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపశ్శక్తి ముఖంలో కనబడుతూ ఉన్నది. అబ్బా, నా అనుమానం ప్రకారం ఎవరో ఒక మహానుభావుడివి, దేవతామూర్తివి, నా కోసం ఈ మానవ రూపం ధరించి వచ్చావేమో అనిపిస్తున్నది. నీ రాకతో నా యజ్ఞవాటిక పవిత్రమైంది, నీ పాదాల కింద ఉన్న దుమ్ము పడింది, నా యజ్ఞవాటిక పరమ పవిత్రమైంది. అద్య నః పితర తృప్తాః అద్య నః పావితం కులం అద్య స్విష్ట క్రతురయం యద్భవానాగతో మహాన్. ఈరోజు నా పితృదేవతలు తరించారు. ఎవడైనా ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తే మన పితృదేవతలు తరిస్తారని శాస్త్రం. అందుకే పెద్దల్ని మన ఇంటికి రమ్మనేవారు పూర్వం. మహానుభావులైన జ్ఞానులైన వ్యక్తులు మన ఇంటికి వస్తే వారి రాకతో, వారి పాదధూళితో ఆ ఇల్లు తరిస్తుంది. ఇంట్లో అంతకు పూర్వం జీవించి శరీరం విడిచిపెట్టిన పితృదేవతలు కూడా తరిస్తారు. ఇవాళ నా పితృదేవతలు తరించారు, నా కులం పవిత్రమయ్యింది, యజ్ఞం కూడా పరమ పవిత్రమై ధగ ధగ మండుతోంది. ఇప్పటిదాకా అది పొగతో ఉంది, ఇప్పుడు అగ్నిహోత్రం చక్కగా పొగ లేకుండా మంటలతో పైకి వస్తున్నది. ఆహా, నీ రాకతో నా యజ్ఞవాటికి కూడా పవిత్రమైపోయింది. దీన్ని తెలుగులో పోతనగా చాలా బాగా రాశారన్నమాట. వడుగా ఎవరివాడవెవ్వడవు సంవాస స్థలం బెయ్యది ఈయడకు నీ వరుదెంచుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. కడు ధన్యాత్ముడనైతి కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్య శిఖులు కళ్యాణము ఇక్కాలము. ఓ బ్రహ్మచారి, నువ్వు ఎవరి వాడివి? మీ నాన్నగారెవరు? అమ్మెవరు? నీ గోత్రమేమిటి? అసలు నువ్వెవరివి? నివాస స్థానం ఎక్కడ? తూర్పునున్నావా, పడమరనున్నావా, ఉత్తరానున్నావా, దక్షిణానున్నావా? నువ్విక్కడికి రావడం వల్ల నా వంశం తరించింది, నా జన్మ పవిత్రమయ్యింది. ఎక్కడో రాక్షస వంశంలో పుట్టిన నేనెక్కడ, నీలాంటి పరమ పవిత్రుడి పాదధూళి ఎక్కడ? నీ పాదధూళి నా శిరస్సున ధరించగానే నా కులము, నా వంశం అన్నీ పవిత్రమయ్యాను, సఫలమయ్యింది వంశమంతా. నేను చాలా అదృష్టవంతుడయ్యాను. ఇంకా యజ్ఞం కూడా నీ రాకతో యోగ్యమయ్యింది. అసలు నిజంగా ఆ మాట ఆయన నోటితో అన్నా మనస్సుతో అన్నా సత్యం సత్యమేగా. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణువు. ఆ విష్ణువు అక్కడికి అడుగు పెడితే ఈ మఖము యోగ్యం వయ్యే, యజ్ఞం యోగ్యం కాకుండా ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఒక నిగూఢమైన పదం వాడాడు ఆయన, సూక్ష్మమైన పదం అది. నా కోరికల్ కడతేరెన్, పైకి దీని అర్థం ఏమిటి? నా కోరికలన్నీ హాయిగా ఈ క్షణమే తీరినట్టే. నీవు రాబట్టి, నువ్వు నాకు దర్శనం ఇవ్వబట్టి నా కోరికలన్నీ తీరిపోతాయి. నా మనస్సులో ఏమనుకుంటే అవి తీరతాయని ఒక అర్థం. కడతేరుట అంటే ఇక కోరికలు లేకుండా అయిపోవడం, విమనస్క స్థితి అంటారనమాట. ఇంకా భవిష్యత్తులో నువ్వు అడుగుపెట్టావు కనుక నాకు కోరికలు ఉండవు, నేను నిష్కాముడి నవ్వుతాను. నైష్కర్మ్య సిద్ధాంతం నన్ను పట్టుకుంటుంది. అందుకే ఎవడన్నా చచ్చిపోతే కడతేరాడని అంటలేదు మనం. అది చాలా గొప్ప పదం అనమాట. పైకి కడతేరుట అనే శబ్దమునకు రెండు అర్థములు అనమాట. కోరికలు తీరతాయని ఒక అర్థం, కోరికలు లేని స్థితికి వెళ్ళిపోతానని మరొక అర్థం అనమాట. ఇక సుహృతంబులయ్య శిఖులున్, యజ్ఞములో ఇప్పుడు చక్కగా ద్రవ్యం వేశాం, ద్రవ్యము బాగా వెయ్యబడింది, దానివల్ల మంట బాగా పైకి వస్తోంది. యజ్ఞంలో ఎప్పుడైతే అగ్నిజ్వాల పైకి వచ్చిందో పొగ ఆగిపోయింది, పొగలేని యజ్ఞం తయారయ్యింది. ఇప్పుడు కళ్యాణమిక్కాలమున్, ఇప్పుడు నీవు అడుగుపెట్టిన ఈ కాలము ముహూర్త కాలము, పరమ పవిత్ర కాలం, శుభకాలం, కళ్యాణకాలం. భగవంతుడు అడుగు పెట్టడం వల్ల ఒకవేళ అప్పుడు ఆ కాలంలో వర్జ్యం ఉన్నా దుర్ముహూర్తం ఉన్నా అవేమి ఉండవట, ఆ కాలం పవిత్ర కాలమే, మంచి కాలం అన్నమాట. అది సహజంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుని అడతాంగా, రాహుకాలం అని, వజ్యమని, యమగండమని, గుళికాకాలమని, దుర్ముహూర్తమని ఇవి చూసుకుని పెడతాం. ఇవి ఏమైనా ఉండొచ్చుగాక, నీవు అడుగు పెడితే ఈ దుర్ముహూర్తాలు కూడా సుముహూర్తాలు అవుతాయి, నువ్వు అడుగు పెడితే కాలం ఏదైనా అది కళ్యాణ కాలమే. భగవంతుణ్ణి ప్రత్యహం పేర్కొనే ఉత్తమోత్తముడికి దుర్ముహూర్తం లేదట, అన్నీ సుముహూర్తములే అన్నారు. ఇప్పుడు ఈ కాలం అంత పవిత్రమైపోయింది. ప్రభు నీవేం కావాలంటే అది కోరుకుంటే ఇస్తాను. యద్వద్వటో వాంఛసి తత్ప్రతీచ్ఛమే త్వామర్థినం విప్రసుతాను తర్కయే గాం కాంచనం గుణవద్ధామమృష్టం తథాన్నపేయమథవా విప్రకన్యాం గ్రామాన్ సమృద్ధాన్ త్వరగాన్ గజాన్ వా రథాన్ రథార్హత్తమ సంప్రతీచ తథా అర్హత్తమ సంప్రతీచ. ఓ వటు, నీకు ఏం కావాలో అది కోరుకో, అన్నీ ఇచ్చేస్తాను. నీ నీవు వెనక ముందు చూడవలసిన అవసరం లేదు. వచ్చింది బలిచక్రవర్తి దగ్గరికి, మళ్ళీ లోపల అహంకారం మళ్ళీ మామూలే. అందుకని నువ్వు వచ్చింది సామాన్యుల దగ్గర కనుకోకు. ఏకంగా రాక్షసరాజు, ఆ రాక్షసరాజు కూడా కేవలం రాక్షసులకే కాకుండా ముల్లోకాలు జయించిన వాడు. అటువంటి వాడి దగ్గరకు వచ్చాక నీ కోరికలు తీరకుండా ఉంటాయా? ఏం కావాలి? గాం ఆవులు కావాలా? ఇచ్చేస్తాను. గుంటూరు ఆవులు నడక్కు, మళ్ళీ అక్కడ హరిగారు జాగ్రత్త చూసుకుంటారు. కాంచనం బంగారం కావాలా, లేదా మంచి గుణములు కలిగిన రుచి కలిగిన ఆహారం కావాలా, పాయసాన్నం వంటి అన్నాలు కావాలా, లేదా నువ్వు వటువు గనక పెళ్లి చేసుకుంటానంటే విప్రకన్య మంచి బ్రాహ్మణ స్త్రీలను చూడ సంబంధం, గ్రామాలు కావాలా, ఇచ్చేస్తాను, లేదా భూఖండం కావాలా, ఇస్తాను, త్వరగాన్ గుర్రాలు కావాలా, గజాన్ ఏనుగులు కావాలా, రథాన్ రథములు కావాలా, నీకేం కావాలో అది కోరుకో. వర్రచేలంబులో మాటలో, పోతన గారి అనువాదం కూడా అంత హాయిగా సాగిందనమాట. పలములో వన్యంబులో గోవులో హరులో కాంచనమో నికేతనములో, హరులో కాంచనమో నికేతనములో విమృష్టాన్నంబులో, నీకేం కావాలో కోరుకో. మంచి బట్టలు కావాలా, చేలము అంటే వస్త్రం, వరచేలం అంటే శ్రేష్టమైన బట్టలు కావాలా, మాడలు పూర్వం 10 గ్రాములతో బంగారాన్ని ఒక ముద్ర కింద తయారు చేసేవారు, ఇప్పుడు మనం రూపాయి కాయిన్స్ లాగా 10 గ్రాములతో తయారు చేయబడినటువంటి ఒక బంగారు ముద్రికకి మాడ అని పేరు. అలాంటి మాడలు కావాలా, బస్తాలకు బస్తాలు ఇస్తాను నీకు. పళ్ళు కావాలా, తీసుకెళ్ళు, లేదా అటవీ సంపద కావాలా, అది ఇస్తాను, గోవులు కావాలా, ఇస్తాను, హరులు గుర్రములు కావాలా, గజములు కావాలా, మంచి రుచి కలిగిన భోజనములు కావాలా, లేదా కన్యలు కావాలా, నీవు ఇవేమీ కాకపోతే ఇంకేదన్నా కావాలా, నీవు ఏం కోరుకుంటే అది ఇస్తాను, కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, మహారాజా నీవన్నదంతా నిజమే అనుకో, ముందుగా నేను కోరుకునే ముందు, నేనెవన్నో చెప్పే ముందు నీ గురించి ప్రశంసించడం ధర్మం, నీ గొప్పతనం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. వంశాన్ని బట్టి మాటలుంటాయి. గోవు కడుపును గోవు పుడుతుంది, పులి కడుపును పులి పుడుతుంది, పిల్లి పుట్టదు కదా. అలాగే వచస్తవైతజ్జన దేవసూనృతం కులోచితం ధర్మయుతం యశస్కరం, మీ వంశమునకు తగిన పలుకులు పలుకుతున్నావు, చక్కని మాటలు మాట్లాడుతున్నావు. మీ వంశం వాళ్ళందరూ ధర్మం ఎరిగిన వాళ్ళు, కీర్తి కలిగిన వాళ్ళు. అందులో మీ ముత్తాత ఉన్నాడు హిరణ్యకశిపుడు, ఆయన చాలా పరాక్రమవంతుడు. అతడు తన తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో చంపాడని తెలుసుకుని ఒక శూలం పుచ్చుకుని వైకుంఠం మీదకి వెళ్ళిపోయాడు. దండయాత్ర కోసం వైకుంఠానికి శూలం పుచ్చుకుని వస్తూ ఉంటే, వీడు మహావీరుడు, వీడికి బ్రహ్మ వరాలున్నాయి, ఈ వరములున్న వీడిని నేను చంపలేను అనుకుని విష్ణు ఏం చేశాట, ఇక్కడే ఉంది ఒక గొప్పతనం, ఇక్కడ కూడా ఒక నిగూఢార్థం చెప్పారు. హిరణ్యకశిపుడు బహిర్ముఖుడు, బహిర్ముఖుడు అంతర్ముఖుడు కాలేడు. అనగా భగవంతుణ్ణి లేక వస్తువుల్ని పైపైనే చూస్తారు, పైపైన మాత్రమే చూసేవాళ్ళు బహిర్ముఖులు. మనం కూడా ఈ పైపై సృష్టినే చూస్తున్నాం. ఈ సృష్టి లోపల నిగూఢముగా ఉన్న పరమాత్మ యొక్క తేజస్సుని చూడడంలా. భగవంతుడు ఎటువంటి వాడు? బహిర్ముఖుడు అంతర్ముఖుడు కూడా. కానీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోపల మానసిక జ్ఞానం లేకపోతే, సూక్ష్మ జ్ఞానం లేకపోతే, అంతటా వ్యాపించిన పరమాత్మని గ్రహించలేకపోతే, ప్రతి ప్రాణిలో దోమ మొదలుకొని చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఉన్న ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మని గుర్తించలేకపోతే అటువంటి వాడికి దొరకడు. అంతర్ముఖుడైన ఆయన బాహ్యంగా వెతికేవాడికి దొరకడు. నువ్వు ఈ పైరు ఎంత వెతుకు, గుళ్ళో విగ్రహంలో వెతుకుతున్నావు, లేకపోతే ఇంకెక్కడో క్షేత్రాల్లో వెతుకుతున్నాం. మనస్సులో పవిత్రత లేదు. మనస్సులో పవిత్రత లేనంత వరకు, మానసికమైన ధ్యానం లేనంత వరకు, సమాధి స్థితి లేనంత వరకు, లోపలున్న పరమాత్మని గుర్తించలేనంత వరకు బయట ఎంత వెతికినా కనబడ్డా ఆయన. ఎందుకంటే ఆయన అక్కడ కాదు ఉంటా, ఇక్కడున్నాడు. ఇక్కడున్నవాడిని అక్కడ చూస్తున్నావు నువ్వు. కాబట్టి అక్కడ ఇక్కడ ఏకకాలంలో చూసేవాడు అంతర్ముఖుడు. అంటే బహిర్ముఖుడు అంటే బాహ్యంగా ఉన్న ఆలయాలు, లేక బాహ్యంగా ఉన్న సంపదలు, బాహ్యంగా ఉన్నటువంటి పాండిత్యం ఇవే గుర్తిస్తాడు, లోపలున్న జ్ఞానాన్ని చూడలేడు. అందుకే ఇక్కడ ఈ మిషన్లో మనం జనక మహారాజు గారును అష్టావక్రుడిని గుర్తుకు తెచ్చుకోవాలి. అష్టావక్రుడి శరీరాన్ని చూచి నవ్వారు పండితులు, లోపలున్న జ్ఞానాన్ని చూడలేకపోయారు. ఆ జ్ఞానాన్ని చూచినటువంటి వాడు ఒక్క మహానుభావుడైన జనకుడు మాత్రమే. మనం అందుకే జనకుడికి విదేహుడు అంటే దేహభ్రాంతి లేనివాడు. దేహం మీద భ్రాంతి ఉన్నంత వరకు లోపల ఉన్న జ్ఞానం కనపడదు. పైకి లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, డబ్బు ఉందా లేదా, ఇవే చూస్తాం మనం. ఒక్కసారి జ్ఞానం వస్తే ఇక ఆ క్షణం నుంచి వాడికి శరీర భ్రాంతి ఉండదు. అటువంటి మహానుభావుడిని అంతర్ముఖుడు అంటారు. వీడు అంతర్ముఖుడు కాదు, బహిర్ముఖుడు. అందుకని ఏం చేశాడు విష్ణువు, బయట ఉంటే నన్ను చూస్తాడు, వీడు లోపలికి వెళ్ళిపోతే వీడు చూడలేడని వాడు తీసుకుంటున్న గాలి గుండా లోపలికి వెళ్ళిపోయాట. వాడు గాలి పీల్చుకుంటున్నాడు అని అలా తీసుకుంటున్న గాలి గుండా సూక్ష్మ రూపంతో హృదయంలో చేరాడు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు, వాడి హృదయంలో ఉన్నాడు. హృదయస్థో జనార్దన. వాడి ఆ విషయం తెలియదుగా, వాడు అజ్ఞాని కదా. అందుకని వాడేం చేశాడు, రాగానే ఆదిశేషుణ్ణి అడిగట, ఆదిశేష ఎక్కడున్నాడు స్వామి అని. నీలోనే ఉన్నాడు కదయ్యా అన్నట్ట. ఏహ్, అబద్ధాలు అర్థమే, ఎక్కువ మాట్లాడంటే సోలంతో పొడుస్తానన్నట్ట. నేనేం చెప్పనయ్యా, మరి నీలోనే ఉన్నాడు, నువ్వు నమ్మట్లేదంటే ఆ పగవాడు మాయమైపోయాడు, లేక చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడితో పగేమిటి, నాతో యుద్ధం చేయలేక పారిపోయి ఉంటాడు అని విజయగర్వంతో మీ ముత్తాత వెళ్ళిపోయాడు. విష్ణు అంతటి వాడు అతనికి ఎదురు పడలేక సూక్ష్మంగా హృదయంలో దక్కున్నాడు. విష్ణువు కూడా కనపడకుండా ఉండేంత భయం విష్ణువుకి ఇచ్చినవాడు మీ ముత్తాత. పొగుడుతున్నాడో తెలియదు, లేకపోతే అందులో ఇంకేమన్నా ఉందో తెలియదు. ఆయన పైకి ఏమనిపిస్తోంది, మీ ముత్తాత ఎంత గొప్పవాడు, విష్ణువు కూడా కనపడకుండా అదృశ్యం అయిపోయాడని ఒక అర్థం. వాడు అజ్ఞాని, అందుకే లోపల దూరి వాడికి దర్శనం ఇవ్వలేదని ఇంకో అర్థం. అంతటి వీరుడు మీ హిరణ్యకశిపుడు. ఇంకా ఆ హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మీ తాత. అంతటి జ్ఞాని మరొకడు లేడు. అతన్ని గురించి నేను ఇప్పుడు ఎత్తుకుంటే నన్ను నేను మర్చిపోతానన్నాడు ఆయన. అంతటి గొప్పవాడు విష్ణు అన్నది, అతన్ని నేను ఇప్పుడు ఎత్తలేను, ఎత్తితే నన్ను నేను మర్చిపోతాను. అతని గుణములు మూడు లోకములు కలిసినా పొగడలేవు. ఇంకా మీ నాన్న ఆ ప్రహ్లాదుడి పెద్ద కొడుకు, అతని పేరు విరోచనుడు. రోచనము అంటే కాంతి, విరోచనుడు అంటే పరమకాంతితో ఉండేవాడు ఆయన, బంగారపు రంగులో ఉండేవాడు. ఆయనకు ఒక నియమం ఉన్నదట. ఏమిటది, ఎవరైనా బ్రాహ్మడు వచ్చి అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను అని ఒట్టు పెట్టుకున్నాడు. అతడు మహావీరుడు, దేవతల్ని జయించాడు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ విరోచనుణ్ణి ఎలా జయించగలమంటే వాడికి ఎవరి చేతిలో చావు లేదు, వాడికి తనంత తాను చచ్చిపోతే తప్ప చావు రాదు, అది వాడికి ఉన్న వరం, కానీ వాడికి ఒక బలహీనత ఉన్నది. ఆవులు బ్రాహ్మణులు వచ్చి అడిగితే ప్రాణం ఇస్తాడు, మీరు వాడిని జయించలేరు గనక, వాడి చావు వాడి చేతిలో ఉన్నది గనక మీరు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి వాడిని పడగొట్టండి అన్నాడు బ్రహ్మ. ఓ మంచి సలహా అని వెంటనే దేవతలు ఇంద్రాదులంతా వృద్ధ బ్రాహ్మణ వేషాలు వేసుకొచ్చి విరోచన రక్షించు రక్షించు అన్నారు. ఆయన వాళ్ళని కూర్చోబెట్టి, ఏం కావాలి, మీరు అడిగితే ప్రాణం ఇస్తానన్నట్ట. మాకు అదే కావాలన్నారు వాళ్ళు. నీ ప్రాణం కావాలి, ఈ క్షణమే నీ ప్రాణం ఇచ్చే అనగానే, దేవతలారా మీరు మారు వేషంలో వచ్చారు, ఏ వేషంలో వచ్చినా బ్రాహ్మడు వచ్చి అడిగితే వాడికి ఏదైనా ఇస్తానని నేను మొక్కుకున్నాను, మీరు నా ప్రాణం తీయడానికి ఈ రూపంలో రావాలా, అడిగితే ఇవ్వనా, కూర్చోండి అని ఎదురుగుండా కూర్చుని ప్రాణాయామం చేసి పాదం దగ్గర నుంచి ప్రాణం పైకి తీసుకొచ్చి తల పగలగొట్టి ఆ ప్రాణం పైకి తీసుకుపోయాడు. చూస్తూ ఉండగా దేవతల కోసం తన ప్రాణవాయువులని ఈ బ్రహ్మరంధ్రం గుండా పైకి తీసుకుపోయి తాను చచ్చిపోయి ఆ ప్రాణవాయువుని వైకుంఠానికి పంపిన పరమ పూజ్యుడు మీ తండ్రి విరోచనుడు. ఆనాడు విప్రుల కోసం ప్రాణం ఇచ్చాడు. ఇక్కడ ఎంత అందంగా రాశారో తెలుసా పోతన గారు ఇక్కడ పద్యాన్ని అనమాట. ఆతుర భూసురగతి, ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ ఒగి కొండనుచు మీ తండ్రి ఇచ్చే ఆయువు, మీ తండ్రి ఇచ్చిన ఆయువు ఏతం మాత్రుడవి నీవు ఈ లోకమునను. ఏదో భయపడిపోతున్న బాధపడిపోతున్న బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రాదులు అడిగితే చాలా తేలికగా, ఏదో శిరస్సు మీద ఉన్న ఒక వెంట్రుక పీకిచ్చినంత తేలికగా ఆయువనిచ్చాడు మీ తండ్రి. ఎంత జ్ఞాని ఆయన! శరీరం కంటే మాట గొప్పదని తెలుసుకున్నవాడు ఆయన. శరీరం ఎప్పుడైనా పోతుంది, కానీ ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటే శాశ్వత మోక్షం వస్తుందని గ్రహించి చెప్పకుండానే చెప్పాడు, ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటే మీ నాన్నలాగా మోక్షం వస్తుందని. ఇందులో అంత సూచన కూడా ఉంది. అంతటి మహాత్ముడు ఆయన వైకుంఠానికి పోయాడు. మీ తండ్రి చాలా గొప్పవాడు, ఆ తండ్రికి తగిన కొడుకువి. ఇప్పుడు మీ వంశంలో ఎవరిని పొగడనయ్యా? ప్రహ్లాదుడు గొప్పవాడన్నా, మీ తండ్రి గొప్పవాడినన్నా, నువ్వు మాత్రం సామాన్యుడివా, ఏతన్మాత్రుడివి, నువ్వు మాత్రం ఇంతవాడివా, ఇంతింత అనరాని వాడివి. ఏలితివి మూడు జగములు, సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపను. మూడు లోకాలు ఏలేవు. ఈ రాక్షసుల్ని రక్షించడానికి ఎన్నోసార్లు దెబ్బలు తిని స్పృహ తప్పిపోయావు. అంతేకాకుండా ఇంద్రాది దేవతలని, తోలితి ఇంద్రాది సొరల దేవతలందరినీ తోలి అవతల పారేశావు. అటువంటి మహాత్ముడివి నువ్వు. నీ గురించి ఎంతోమంది ఎంతో రకాలుగా చెప్పారు. అయినా నువ్వు చాలా గొప్పవాడివి కదా అని నీ దగ్గరకు వచ్చి నీ సమస్తం పట్టుకుపోవడం న్యాయం కాదు. ఇంకా నువ్వు నన్నేమంటున్నావు, నీవు ఎటువంటి వాడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగావు. నాకే తెలియదు నా గురించి, నా సంగతి చెబుతున్నా విను. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందు నుండ నేర్తు. నాకు ఇది నివాస స్థానమని చెప్పలేను. ఎందుకని, నేను ఒక చోట ఉండను, అంతటా ఉంటానని అర్థం. సర్వాంతర్యామిని, నేను ఒక చోట నిలకడగా ఉండను అంటే అర్థం ఏంటంటే భగవంతుడు ఒక చోట ఉండడం ఏంటి, అంతా వ్యాపించి ఉన్నాడని అర్థం. ఇక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఉంటాను. ఇక ఎవ్వని వాడనం చేమని పలుకుదు, నేను ఎవరి వాడిని ఏం చెప్పను, నాకెవరూ లేరు, నేనెవరికీ కాను, కాబట్టి నా అంతవాడిని నేనే, నేను ఎవరి వాడిని కాదు. అలాగని ఎవరి వాడిని కాకుండాను పోను. ఈ నడవడి అని ఎట్లు ఒక్కాణింతు, నా ప్రవర్తన ఎటువంటిదని అడిగావు. నా నడవడి ఎటువంటిదో నాకు తెలియదు. పూని ముక్పో కల్లపోవ నేర్తు, ఎక్కడుంది అసలైన సూక్ష్మార్థం అన్నమాట. నడవడిక అంటే అర్థం ఏమిటి, సహజంగా ఒక కాలంలో ఉండుట అని అర్థం. మనం ఉన్నాం ఏదో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు బతికాం అని చెప్పుకుంటాం. బతికుండగా చెప్పుకోగానే చచ్చిపోయాక కింద వేస్తారనమాట పటం కింద. 1966 నుంచి ఏదో ఫలానా సంవత్సరం వరకు అని, ఆ తర్వాత సంవత్సరం ఇప్పుడు చెబితే బాగుండదు కనుక. కాబట్టి ఇంతకాలమే ఉంటామని చెప్పగలం, ఆ తర్వాత ఏమవుతామో మనకి తెలియదు. నేను అలా కాదు, నేను ఏ కాలంలో ఉంటానో ఎలా ప్రవర్తిస్తానో ఎందుకు చెప్పలేనంటే ముప్పోకలతో ఉంటాను. ముప్పోకలు అంటే మూడు కాలములలో ఉన్నాను. ఇది వరకు ఉన్నాను, ఇప్పుడున్నాను, భవిష్యత్తులో ఉంటాను. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండగలను, సర్వగతి కలిగిన వాణ్ణి. ఇంకా అది నేర్తు ఇది నేర్తు నన్ను ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేన నేర్తు. నువ్వు అది నేర్చుకున్నావా ఇది నేర్చుకున్నావా అని అడుగుతున్నావు. మిగతా వాళ్ళు అయితే ఎంఏ చదివాం, పిహెచ్డీ చేశాం, ఎంటెక్ చేశాం, బీటెక్ చేశామని వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్తారు. నేను అలా చెప్పలేను. అది నేర్చుకున్నానా ఇది నేర్చుకున్నానా అనడానికి ఒకటో రెండో కాదుగా, నేను నేర్చుకున్నది మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా నాలోనే ఉన్నది. అన్ని స్కిల్స్ ఉన్నాయి, నేరుపులు అంటే స్కిల్స్ అనమాట. అన్ని రకాల జ్ఞానములు నాలోనే ఉన్నాయి. వరులు కారు నాకు ఎవ్వరూ నాకు సంబంధాలు ఉండరు, నాతోటి సంబంధం ఎవరికీ లేదు. వరులకు నేనవుదు, నేను మాత్రం నాతో ఎవరికీ సంబంధం లేకపోయినా ఎవడైనా పిలవగానే వాడికి నేను ఉన్నానంటాను, వాళ్ళకి నేను అవుతాను అంటే వాళ్ళకి నేను సాయం చేస్తాను. పిలవగానే అవతల వాడు ఎవడైనా శత్రువైనా సరే వాడికి నేను ఉపకారం చేస్తాను. ఒంటివాడా నేను, ఒంటరి వాణ్ణి అంటే అర్థమైందా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్ముడు ఒక్కడే ఇంకొకడు లేడు, ఇదన్నమాట ఇందులో అంతరార్థం. పైకి ఒంటివాడిని అంటే నేను ఒంటరివాడినే, నాకు ఇంకా పెళ్లి పెటాకులు లేవో నాకు కనబడుతుంది అర్థం, అది కాదు. ఒంటివాడు అనే శబ్దమునకు